రోమాపత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, కృపగలనైన దయగల తండ్రి, ఉదయకాలం నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించి మహిమపరచడానికి నన్ను మమ్మల్ని మీరు సజీవ లెక్కలో ఉంచినందులో నీకు వేలాది కొలది స్తుతులు సూత్రాలు తండ్రి. నాయన కృపగల దేవుడు, దయగల దేవుడు, వాక్యం మీది బోధించేవారు మీరు. మీరు మా మంచి బోధకుడు అయ్యానైనా. ఈ వాక్యాన్ని విరిచి నాకు మాకు పంచిపెట్టండి తండ్రి. నేను వాక్యాన్ని విని వదిలిపెట్టే వారంగా కాకుండా మా హృదయాల్లో పదిలపరుచుకొని దాని ప్రకారం నడుచుకోవడం మీరు మాకు నేర్పించండి తండ్రి. కృప చేపించండి, నన్ను ఖాళీ చేయండి, మరుగు చేయండి నైనా తండ్రి. మీ కృపలో నన్ను భద్రపరచండి. ఘనత మహిమ ప్రభావాలన్నీ కూడా మీకే ఆరోపిస్తూ మా ప్రభును మా రక్షకుడును యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఈ వాక్యంలో చూసినప్పుడు మనకు పౌలు గారు ఏమంటున్నారు, ముఖ్యంగా ఈ లోక మర్యాదలను అనుసరించవద్దు అని హెచ్చరిస్తున్నారు మనకు. ఎందుకు దేవుడు మనకు ఈ హెచ్చరికలు చేస్తున్నాడు? మనము సంపూర్ణంగా యేసుప్రభుని విశ్వసించి ఆ పాత స్వభావాన్ని వదిలిపెట్టి మనము నూతన స్వభావంలోనికి మారాం. సంపూర్ణమైన దీవెనలోనికి రావాలంటే మనము ఆ పాత స్వభావాన్ని, పాత తలంపులను, పాత ఆలోచనలను అన్ని వదిలిపెట్టాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ లోక మర్యాదలు అనేవి మనకు ఇవి ఎక్కడ వస్తాయి, ముఖ్యంగా మనకు సాతానుకు సంబంధించినవని చెప్పచ్చు మనం కదా. మనం ముఖ్యంగా వీటిని మనం మనము మన దేవుళ్ళని సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారిని నిజ దేవుడుగా రక్షకుడుగా అంగీకరించి ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణ మనం పొందుకొని మనము ఎంతో సంతోషంగా ఉంటూ కూడా దేవుణ్ణి విశ్వసిస్తూ ఆరాధిస్తూ సేవిస్తూ ఉండి కూడా మరలా ఈ లోక మర్యాదలు, పాత వాసన, పాత అలవాట్లు, పాత స్వభావానికి తిరిగి చూచినప్పుడు అది ఎంత భయంకరమైన తలంపు అనిపిస్తుంది మనకు కదా. మనము లోపల లోపల తెలియకుండా అన్నప్పటికీ కూడా పైకి క్రైస్తవులుగా ఉంటూ యేసు ప్రభుని విశ్వసించినట్లుగా ఉంటూ లోపల లోక సంబంధమైన ఆచార వ్యవహారాలు ఇంకా కూడా మనం పాటిస్తూ ఉంటే దేవుణ్ణి బాధ పెట్టిన వారం కామా? దేవుడు సంతోషిస్తాడా? మనం ఇలా చేస్తే సంతోషిస్తాడా? కానీ లోకానికి మనము పైకి లోకస్తులతో కలిసిపోయి ఇట్లా దేవుడితో రెండు పడవల్లో మనం నడవగలమా? ఈ లోక మర్యాదలు అనేటివి మనకేమనిపిస్తుంది? అందుకని పౌలు గారు హెచ్చరిస్తున్నారు ముందుగానే. ఏమని చెప్తున్నారు? ఈ లోక మర్యాదను మీరు అనుసరించకండి. లోక మర్యాదను ఎందుకు అనుసరిస్తున్నారు? ఉత్తమమును అనుకూలమునే సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించండి. పరీక్షించి తెలుసుకున్నట్లు మన మనసు మారిపోయింది, మన మనసు మార్చుకున్నాం, అది రూపాంతరం చెందిందని మనము మనల్ని మనం తెలుసుకోవాలి. ఇంకా రూపాంతరం చెందకుండా మనము ఇంకా ముసుగులోనే ఉన్నామా? కానీ ఈ లోక మర్యాదలు అనేటివి అది సాతాను వద్ద నుండి వచ్చేటివని మనకు తెలుస్తుంది. కానీ ఈ అట్లా సాతానుకు సంబంధించిన అంశాలు మనము వాటిని మనసులో ఉంచుకొని వాటిని అనుసరిస్తూ ఇట్లా దేవుని అనుసరిస్తూ ఉంటే మన దేవుడు సంతోషపడతాడా? ఆయన బాధ పెట్టిన వారము కామా మనము? ఇవన్నీ కూడా సాతాను సింహాసనం నుండి వచ్చేవని చెప్పగలం. వాటిని మనము అనుసరించకూడదు కదా. ఈ లోక మర్యాదలు పాటించడం వల్ల ఎన్నో అనర్థాలు మనం బైబిల్లో చూస్తాం. అది పైకి అనర్థాలుగా కనిపించకపోవచ్చేమో కానీ దేవునికి అయిష్టమైనవి, ఇష్టం లేనివి. అందులో ఒకటి రెండు చూద్దాము. ముఖ్యంగా ఇది ఇట్లా అనుసరించడము అది మనకే ఒక రకంగా దిగుప్చాకరంగా ఉంటాయి. ఇవన్నీ కూడా అనుసరించడం అనేది అది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఒక్క అంశము అది, అంటే నాకు అట్లనే అనిపించింది ఈ అంశం చదివేటప్పుడు మాత్రము. ఇది లోక మర్యాద కదా అని ఎక్కడుందంటే ఆదికాండము, ఒక్క నిమిషం, ఆదికాండము 19వ అధ్యాయము 31వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 31వ వచనం. అక్కడ ఏముంది? అక్కడ అట్లుండగా ఇక్కడ అక్క తన చెల్లెలితో లోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. కాబట్టి మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందము రమ్మని చెప్పాను. అంటే అక్క ఎంత చక్కగా ఈ తలంపు ఆవిడకి ఎట్లా వచ్చింది, ఆ ధైర్యం ఎట్లా వచ్చింది. అక్క తన చెల్లెలతో తనకు తెలిసినట్లుగా ఇక్కడ లోతు పెద్ద కుమార్తె తన చిన్న కుమార్తెతో ఈ లోక మర్యాద శాస్త్రం గురించి పెద్ద తెలిసినట్లుగా చెప్తుంది. అది ఏమంటా ముఖ్యంగా, లోక మర్యాద చెప్పిన మనతో పోవుటకు ఎవరు లేదు కాబట్టి మనం ఈ పని చేద్దామని లోక మర్యాద శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలిసినట్లుగా అక్క తన చెల్లికి చెప్తుంది. ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? వారు పెరిగిన ప్రాంతం ఏది? సొదొమ గొమొర్ర, భయంకరమైన ప్రాంతం. అటువంటి ప్రాంతంలో పెరిగి అబ్రహాము నుంచి విడిపోయిన తర్వాత లోతు అక్కడికి వెళ్లిన తర్వాత అబ్రహాంతో ఉన్నంత వరకు లోతు ఎంతో నీతిగా ఎంతో భక్తిగా అబ్రహాము చేసిన పనులన్నీ చూస్తూ ఉన్నాడు. ఆయన చేసిన అలవాట్లన్నీ కూడా తెలుసు. ఎక్కడెక్కడ ఆయన బలిపీఠాలు కట్టాడు అవన్నీ కూడా చూస్తున్నాడు. భక్తి భావంతో పెరిగిన వాడే. కానీ తన సొంత చిత్త ప్రకారము మేబీ ఆ లోతు భార్య యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండిండొచ్చు. ఆమెతో వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఎంతగా బాధపడ్డాడో మనకు తెలుస్తుంది. కానీ ఆడికి వెళ్లిన తర్వాత ఒక రకంగా లోకం అది సొదొమ గొమొర్ర ఎటువంటి ప్రాంతమో లోతుకు చాలా బాగా తెలిసి కూడా ఉంటది. అయినా కూడా అది చాలా పచ్చగా కనిపించింది కంటికి. ఆడికి వెళ్లిపోయారు. వెళ్లిపోయిన తర్వాత అక్కడున్నటువంటి అలవాట్లకు తాను లోను కాకపోయినా తన భార్య తన కుమార్తెలు వాళ్ళందరూ కూడా అది చక్కగా వంట పట్టించుకున్నారు. అవి చాలా చక్కగా నచ్చింది వాళ్ళకి. నచ్చింది కాబట్టే వాళ్ళు ఎవరిని కూడా అక్కడ వావి వరసలేని ఊర్లో జీవించినారు. దేవుడి భయం అనేది పూర్తిగా లేదు. ఆడపిల్లలు కూడా అక్కడ అలవాట్లను పునికి పుచ్చుకున్నారేమో బహుశా. అలా పునికి పుచ్చుకున్నారు కాబట్టే వారు ధైర్యం చేసి ఏం చెప్తున్నారు, ఇంత జరిగిన భార్య అతని మాట వినలేదు, అల్లుళ్ళేమో ఎగతాళి చేస్తున్నారు, కూతురులేమో నువ్వేంది నాకు చెప్పేదన్నట్టుగా ఎప్పుడైతే ఆ దారి తప్పిపోతో పతనమైపోవడానికి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈ కూతురు ఎంత ధైర్యంతో చక్కగా ఏ చెప్తుంది, చిన్న కూతురుతో చెప్తుంది మనకు ఎవరు లేదు, ఇది లోక మర్యాద, ఇదేం తప్పేం కాదు. మనం చూసాం కదా సొదొమ గొమొర్రలో అంతా ఇట్లే ఉంటారు. అక్కడ కాబట్టి మనం కూడా ఇది ఫాలో చేయొచ్చు. ఏం తప్పేం కాదు అన్నట్టుగా లోక మర్యాద, లోకంలో మంచిని గ్రహించలేదు కానీ లోకంలో ఉన్న చెడును గ్రహించారు. వాళ్ళు చక్కగా గ్రహించి ఆ లోక మర్యాద చొప్పున అని ఆవిడ మాట్లాడుతుంది, ఆ అమ్మాయి మాట్లాడుతుంది. మరి ఏం చేయాలంట, ఎందుకంటే లోతు నీతిపరుడే కానీ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అక్కడ ఎవరు ఆయన మాట వినడం లేదు. అందుకని ఆ పెద్ద కూతురే మరొక 30 ఆది కాండము 19:32లో కూడా ఒక మాట చెప్తుంది. ఏం చెప్తుంది? మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసి కొందము రమ్మని చెప్పాను. ఎంత ధైర్యం వచ్చింది అమ్మాయికి తండ్రితో ఇలా చేయాలని. అంటే అక్కడ అలవాట్లకు వాళ్ళు లోనైపోయారు. అవన్నీ ఏమి? లోక సంబంధమైన అలవాట్లు. లోక సంబంధమైన అలవాట్లు పాపం, అవినీతి ఎంత భయంకరంగా ఉంటుందో గ్రహించలేని స్థితిలో ఉన్నారు. లోతేమో నొచ్చుకుంటూనే ఉన్నాడు కానీ నొచ్చుకుంటూ అక్కడి నుంచి బయటకు రాలేదు. కానీ అక్కడే ఉండి నొచ్చుకుంటూ ఉన్నట్టుగా మనకు కొత్త నిబంధనలో కూడా మనం చూస్తాం. అందుకే కదా లోతు భార్యను కూడా జ్ఞాపకం చేసుకోండి అన్నాడు దేవుడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటే ఆమె చాలా గొప్ప గొప్ప కార్యాలు చేసిందని మనం ఆమెను జ్ఞాపకం చేసుకోవాలా? అలా కాదు. అలా చేసినట్లుగా మనం ఎవ్వరు కూడా చెయ్యకూడదు అనేది దేవుడి యొక్క తలంపు. లోతు భార్య ఈ లోతు అక్కడికి వెళ్ళడానికి కారణం కూడా మనకు ముఖ్యంగా స్త్రీ కాబట్టి ప్రేరేపించి ఉంటుంది. లోతును ప్రేరేపించి సొదొమ గొమొర్రాను తీసుకుపోవడానికి ఆమెది కూడా ఒక పార్ట్ అనేది ఉందని మనకు అర్థమవుతుంది. అక్కడికి పోయిన తర్వాత కూడా ఆ అలవాట్లకు అక్కడ ఉన్న జిగుప్సాకరమైన సంఘటనలన్నీ లోతు చూస్తున్నాడు, బాధపడుతున్నాడు, గాని ఆ పాపములోనే ఉండిపోయాడు, గాని దాని నుంచి బయటకు రాలేకపోయాడు కదా. దేవుడు కూడా పాపంలో ఉండి మనం మొరపెట్టినప్పుడు, మన పాపములను మనం నిజంగా మన పశ్చాత్తాప పడినప్పుడు మన దేవుడు అందులో నుంచి మనల్ని బయటకు తీసుకురావడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు మనం దేవుడు. అయ్యా నేను పాపంలో పడిపోయాను, ఈ పాపం నాకు ఇష్టం లేదు, నన్ను ఇందులో నుంచి బయటకు లాగమని అడిగితే ఖచ్చితంగా లాగడానికి ఆయన, అంటే మనకి ఎట్లా ఉండాలి, అందులో నుంచి బయటపడాలనే తలంపులు కూడా మనకు రావాలి. ఆ తలంపులు పుట్టించేవాడు దేవుడే. అంతేకాని అక్కడే ఉండి నేను పాపం అయ్యో ఇది నాకు భయంకరంగా ఉంది, నాకు కష్టంగా ఉంది అని నొచ్చుకుంటూ వచ్చినా ప్రయోజనం లేదు. నాకు మనకు లోతు గురించి చూస్తే అట్లే అనిపిస్తుంది. ఇక్కడ ఈ లోక మర్యాదలన్నీ కూడా, ఈ పనికి మాలిన అలవాట్లన్నీ కూడా లోతు కుమార్తెలు కూడా చక్కగా వంట పట్టించుకున్నారేమో అక్కడ. అవి చాలా వాళ్ళకి ఇంట్రెస్ట్ గా అనిపించింది. అందుకనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వావి వరుస లేని అలవాట్లన్నీ కూడా వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళు సొదొమ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తండ్రితో ఈ పాపం చేయడానికి వాళ్ళు వెనుకాడలేదు. అది వాళ్ళకి కొత్తగా అనిపించలేదు. అక్కడ ఇలాంటివన్నీ నార్మల్ కామన్ గా జరిగిపోతున్నాయి కాబట్టి అది వాళ్ళకి కొత్తగా అనిపించలేదు. అందుకని ఇక్కడ ఈ లోతు కుమార్తె కూడా పెద్ద కుమార్తె చిన్న కుమార్తెతో లోక మర్యాద అంటుంది. మనం ఆ లోక మర్యాద శాస్త్రాన్ని బాగా వడబోసినట్లుగా బాగా తెలిసినట్లుగా తనకున్న జ్ఞానాన్ని బట్టి చెబుతుంది. తండ్రితో పాపం చేస్తే ఏమి పర్వాలేదు, ఇది మామూలు కామన్ అన్నట్టుగా చెబుతుంది. వేరే ఆప్షన్ మనకి ఏమీ లేదు, మనం గర్భం ధరించుకోవాలి, ఇంటి పేరు నిలుస్తుంది కదా, మనం కూడా చనిపోతే మరి ఎట్లా, లేకుంటే ఇంటి పేరు ఉండదు అని ఆలోచిస్తున్నారు. సంతానం అభివృద్ధి చెందాలి కదా అనే తలంపు వారికి వచ్చింది. ఇవన్నీ కూడా ఎటువంటి అలవాట్లు, లోక మర్యాద. పౌలు గారు ఆల్రెడీ చెప్తున్నారు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించకండమ్మా, ఇది మంచిది కాదు. ఎవ్వరు కూడా బ్రదర్ సిస్టర్ అందరికీ కదా వర్తిస్తుంది మాట, లోక మర్యాదను అనుసరించకండి. ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణంగా ఉందో దేవుని చిత్తాన్ని ముందు మీరు పరీక్షించండి, పరీక్షించి తెలుసుకోండి అంటున్నాడు. దేవుడు మనల్ని జ్ఞానులుగా పుట్టించాడు కానీ అజ్ఞానులుగా పుట్టించలేదు మనల్ని. కాబట్టి ఏది ఉత్తమమైనదో కాబట్టి మనం తెలుసుకొని మా మనసు మార్చుకోవాలి, అందులో నుంచి బయటపడాలి. లోతు అయితే బయటపడలేదు, తన కుటుంబం కూడా ఆ విధంగానే పెరిగింది. అక్కడ వాతావరణాన్ని బాగా అలవాటు చేసుకున్నారు. వారు ఏం చెప్తున్నారు, వాళ్ళు లోక మర్యాద శాస్త్రాల గురించి తెలిసినట్లుగా మాట్లాడుతున్నారు. ఈ లోక మర్యాద చెప్పిన తండ్రితో పాపం చేయమని సాతాన్ని వారితో ఎలా ఒక రకమైన అఘాయిత్యం చేయించాడు, పాపము చేయించాడు సాతాన్ కదా. కాబట్టి లోక మర్యాదలతో మనకు ఏముందని అనిపిస్తుంది, సాతాన్ ఇన్వాల్వ్మెంట్ 100% ఉంది. వాడు కలుగు చేసుకుంటాడు. మనము ఇంకా ఎంతగా పతనములోనికి దేవుణ్ణి విశ్వసించి దేవుడి కుటుంబాలుగా విశ్వాసులను చెప్పబడుతున్న మనము లోక ఆచారాల వైపు, లోక నియమాలు, లోక మర్యాద వాటి వైపు తొంగి చూస్తే చాలు, అవి ఏదో చాలా బాగున్నాయి, గ్రాండ్ గా ఉన్నాయి, రిచ్ గా ఉన్నాయి, ఈ లోకస్తులంతా ఇలా చేస్తారు కదా, మనం కూడా ఇలా చేయాలి అనే ఒక తలంపు ఆశ పుడితే చాలు, మనం పతనం అవ్వడానికి ఒక మెట్టు దిగజారినట్లే కదా. కళ్ళతో చూస్తాము, మనము మనసులో తలుచుకుంటాం, ఇది చాలా బాగుంది, ఈ లోక మర్యాదలు చాలా బాగుంది, ఏంటో మన మర్యాదలు సందడి లేదు, ఏంటి లేదు, వాళ్ళు చూడండి ఎంత చక్కగా, ఎంత బాగా సందడి చేసుకుంటూ ఎంత చక్కగా చేసుకుంటున్నారు అని ఆ లోక మర్యాదలకు మనము తావిస్తే అది మనల్ని బ్రింగి వేస్తుంది, పతనానికి లాగి వేస్తుంది కదా. మనం బహు జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటేనే మనమందరం కూడా విశ్వాసులమే కదా, ఎంతో శ్రమతో కూడుకునేది. ఆ శ్రమలో మనకు ఒక నిరీక్షణ ఉంది, అల్టిమేట్ మన గోల్ అంతా ఏమి, పరలోకం, ఆయన సన్నిధిలో గడపాలి, ఆయన సన్నిధిలోనికి వెళ్లాలనేది. ఆయన సన్నిధిలోనికి వెళ్లాలంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఆయన ఎంత పరిశుద్ధుడో మనం కూడా ఆ విధంగా పరిశుద్ధంగా ఉండాలి. నా బిడ్డలు, నన్ను అనుసరించిన బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి. ఏమాత్రం వారు అపవిత్రం అయిపోవడానికి ఈ లోక మర్యాదలు, లోక ఆలోచనలు, లోక సాంప్రదాయాలు అనుసరించి మలినం కాకూడదని దేవుడు మనల్ని పుట్టించి మన సృష్టికర్త అయిన దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. అనుక్షణం కూడా ఆయన కూడా బాధపడుతున్నాడు, నా బిడ్డలను ఈ లోక ఆచారాల నుంచి, పద్ధతుల నుంచి నేను ఎలా కాపాడాలని కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుతున్నాడని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి దీనిని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది, మనము లోతు కుమార్తెలు ఇంతకు ముందు కాబోయే అల్లులతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు అక్కడ వామి వరుస లేక పెరిగారు కాబట్టి ఇంత అఘాయిత్యం చేయడానికి వాళ్ళకి ఇది కామన్ థింగ్ కాబట్టి ఆల్రెడీ ఇద్దరు అల్లుళ్లతో వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదిర్చాయి. వాళ్ళు ఒకవేళ ఎంగేజ్మెంట్ అవి జరిగిందేమో కాబట్టి వాళ్ళ అల్లుళ్లతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. అది తప్పు ఏం కాదు, ఇది లోక మర్యాద అనుకుంటున్నారు. ఈ రోజు కూడా మన జీవితాల్లో, అంటే మన కుటుంబాల్లో, విశ్వాసుల కుటుంబాల గురించి నేను మాట్లాడుతున్నాను, అన్యుల గురించి మాట్లాడడం లేదు. వాళ్లకు జీవం గల దేవుడెవరో తెలియదు అనే మాటల మనం ఎప్పుడు అనుకుంటాం కదా. వాళ్ళకి దేవుడెవరో తెలియదు, వాళ్ళ గురించి మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. విశ్వాసులమైన మనము నిజ దేవుని, సత్య దేవుణ్ణి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆకాశం మహాకాశం పట్టజాలిని దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నాము. కాబట్టి అటువంటి విశ్వాసులైన మనం కూడా మన మన పిల్లల విషయంలో, మన బంధువుల విషయంలో అందరు విశ్వాసులమే. వీళ్ళంతా కూడా మనం కొన్ని సిటీస్ లో ఇప్పుడు కూడా చూసినప్పుడు సహజీవనం అంటున్నారు, నచ్చిన వారితో మరలా వాళ్ళు కలిసి జీవిస్తున్నారు. యువత ఎలా ఉంటుందో మనం అందరు చూస్తున్నాం. అంటే ఈ అలవాటు, ఈ ప్రాక్టీస్ అంతకు ముందే ఉంది ఉంది కాబట్టి అది ఆ వాసన ఇప్పుడు కూడా ఈ మనం చూస్తున్నాం కదా. సాతాను ఈ తరం యువతను పాడు చేయడానికి ఇటువంటి ఆలోచనలు పుట్టిస్తున్నాడు. ఇవెంత నార్మల్, ఇది దీంట్లో ఏమి అపవిత్రం లేదు, మీరేదో తప్పు అనుకుంటున్నారు, అది తప్పేం కాదన్నట్టుగా అటువంటి ఆలోచనలు చదువుకున్న యువతకు కూడా పుట్టిస్తున్నాడు. అందరు కలిసి ఒక రూమ్ లో ఉండడం చూస్తున్నాము. ఏమన్నా మనం అడిగితే ఏమంటున్నారు, మీరు బ్రాడ్ గా ఆలోచించడం లేదు, మేము చాలా చక్కగా ఉన్నాము, మీరు పెద్దవాళ్ళు బ్రాడ్ గా ఆలోచించడం లేదు అని అన్నట్టు అంటున్నారు. కానీ ఈ ఈ తరం వారికి ఇది తప్పుగా అనిపించట్లేదు. ఇది ఆనాటి లోతు కుటుంబంలో నుంచి కూడా ఇటువంటి అలవాట్లు ఉన్నాయి. అవన్నీ కూడా మనం కూడా కొంచెం పునికి పుచ్చుకుంటున్నామేమో, అది తప్పు కాదులే అన్నట్టు అనుకుంటున్నామేమో, ఆ వాక్యాన్ని వక్రీకరించి మనము మాట్లాడుకుంటున్నామేమో. ప్రేమించడం తప్పు కాదు, కానీ పెళ్లికి ముందు ఈ తంతును ఏమంటాం మనము, జారత్వము అంటారు. అన్ని బైబిల్ చెప్తుంది కదా. లోతు కుమారులు, కుమార్తెలు వరస వావి లేని, నీతి లేని మనుషుల మధ్య ఉంటూ వారితో సన్నిహితములో కలిసిపోయారు. అదేం గొప్ప, అదేం పెద్ద తప్పేం కాదన్నట్టు కలిసిపోయారు వాళ్ళతో ఒక రకంగా. అంతే ప్రధానమైంది, కాబోయే అల్లుళ్ళు కూడా వాళ్లే, కాబోయే అల్లుళ్లే కదా, ఏం ప్రాబ్లం లేదు అని అన్నట్టు అనుకుని జీవిస్తున్నారు. ఈ మధ్య ఒక పెళ్లికి నేను వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా చూసిన సంఘటన నన్ను ఎంతో బాధించింది. అంటే నేను గొప్ప విశ్వాసిని అని చెప్పడం లేదు, కానీ మనం విశ్వాసులమే కదా, దేవునికి సరెండర్ అయిపోయిన వాళ్ళమే కదా. ఆయన మనసును బాధ పెట్టడం ఎంతవరకు సబబు, ఒక ముఖ్యంగా ఒక క్రిస్టియన్ మ్యారేజ్, అది అది కూడా క్రిస్టియన్ మ్యారేజే, వెళ్ళినప్పుడు అక్కడ ఆ పెళ్లికి ముందుగా సంథింగ్, అది నాకు అర్థం కాలేదు, కానీ ప్రీ షూట్ ఏదో అట, అది అది ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఏదో అన్నారు వాళ్ళు అడిగి. అక్కడ ఆ అబ్బాయి అమ్మాయి భయంకరంగా దృశ్యాలు, ఆ చెట్లంబడి పరిగెత్తడం, సముద్రంలో పలడం, లేడాలు, అవన్నీ ఏదో భయంకరమైన పాత ఎప్పుడో సినిమాలు చూసిన సీన్లు అన్ని భయంకరం. అటువంటి సీన్స్ అన్ని ఆ పెళ్లి, ఇంకా పెళ్లి జరగలేదు, ముందుగా వచ్చిన వారి కోసము, ఆడే వచ్చిన విశ్వాసులందరి కోరకము ఒక సినిమా, మినీ సినిమా లాగా చూపిస్తున్నారు. నేను కూడా ఆశ్చర్యపోయాను, ఒక హిందూ, ఒక క్రైస్తవులకు విశ్వాసులు చేయవలసిందా అంటే, గొప్పవాళ్ళు వాళ్ళు, పేరంతా చెప్పట్లేదు కానీ గొప్ప పెళ్లి, గొప్పగా చేస్తున్నారు, కానీ ఇదేంటి తంతు, అర్థమే కాలే పరిస్థితి. కానీ బాధ అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే. లోతు కుమార్తెల విషయానికి వస్తే ఆ తర్వాత ఎన్ని అనర్థాలు జరిగాయో మనం, మనకు తెలుసు, నేను దాని గురించి మాట్లాడడం లేదు. లోక నీతి మర్యాద వారు మాట్లాడుకుంటున్నారు. లోతు నీతిమంతుడు, ఈ విషయాన్ని తెలుసుకోబోలు, నీతిమంతుడైన లోతు అనుదినము మనస్సును నొప్పించుకొనుచూ వచ్చను అని మనకు బైబిల్లో ఉంది. అది ఎక్కడుంది ఆ మాట ఒక్కసారి చూద్దాం. రెండవ పేతురు ఏడు ఎనిమిది. అక్కడ ఏముంది? దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చాను అని ఉంది. చూస్తున్నాడు అక్కడ ఎట్లా ఉన్నాయి సదమ గుమ్మరిలో దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడనే ఉంది. కానీ అందులో నుంచి బయటికి రావాలని లోతు ప్రయత్నించినట్లుగా లేదు కాని వారి మధ్యనే కాపురం ఉంటున్నాడు. అవి ప్రతిరోజు చూస్తున్నాడు, మనసును నొచ్చుకుంటున్నాడు, కానీ నీతిమంతుడనే లోతు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. కాబట్టి వాళ్ళు చక్కగా ఆ లోతు తన కుమారులకు ఏమి నేర్పించినాడు? మంచిని నేర్పించాడా? లేదు. పచ్చగా ఉంది అని వెళ్ళిపోయాడు. కానీ తన జీవితంలో ఎంతో నష్టపోయాడు. భార్య ఉప్పు స్తంభం మాట వినకపోయింది, లెక్క పెట్టలేదే మావిడి గారు. ఉప్పు స్తంభం అయిపోయింది. అల్లుళ్ళేమో ఎగతాళి చేశారు, కూతురులేమో దారి తప్పిపోయారు, వావి వరుసను మర్చిపోయారు. కాబట్టి ముఖ్యంగా లోతు నీతిమంతుడు కనుక అతని పుత్రరత్నాలు ఏం చేశారు? అందరు ఫుల్ గా త్రాగించి పాపం చేయడానికి కూడా వెనుకాడలేదంటే ఎంత ధైర్యం వచ్చింది వాళ్ళకి అనిపిస్తుంది. లోక నీతిలో, లోక మర్యాదలో నీచ కార్యాలు ఇమిడి ఉంటాయి, అందులో ఎలాంటి సందేహమే లేదు. లోక మర్యాదలు ఆచరించినప్పుడు ఆ లోక నీతిలో అందులో నీతి లేదు, కానీ అందులో అవినీతి మనకు అనిపిస్తుంది మనకు. కాబట్టి అంతేకాకుండా మనకు మరొక అంశాన్ని చూసేసుకుని మనం వెళ్ళిపోదాము. ఆదికాండము ఇరవై తొమ్మిది చూడండి. అక్కడ ఏముంది? ఇది యాకోబు విషయం కదా. రాత్రివేళ తన కుమార్తెను లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. యాకోబు లాబాను, ఇది అయిపోయింది. అయిన తర్వాత యాకోబు ఏం చేస్తున్నాడు? ఉదయకాలము అయిన తర్వాత లాబాన్తో ఏమంటున్నాడు? ఎందుకు నన్ను ఇలా మోసపుచ్చావు నువ్వు అని అడిగితే లాబాన్ ఏమంటున్నాడు? ఆదికాండం 29:26 ఏమంటున్నాడు? అందుకు లాబాను, పెద్దదాని కంటే ముందుగా చిన్నదానిని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఈయన దేశ మర్యాదను గురించి మాట్లాడుతున్నాడు. లోకాచారాలు, పద్ధతులు, చేయతగిన లోక మర్యాదలు, ఆచారాలు, వీటిని గురించి లాభాలు పెద్దగా తెలిసినట్లుగా ఇది ఆచారమే, ఇది మా దేశ మర్యాద, మేము చిన్న చిన్న పెద్ద అమ్మాయిని పెట్టుకొని చిన్న అమ్మాయిని ఇవ్వకూడదు, అది మా దేశ మర్యాద కాదు అంటారు. అంటే చేసిన మోసం, ఇది మోసము అని ఒప్పుకోలేదు కానీ లాభాను, యాకోబు మోసగాడు అంటారు, కానీ లాభాను మోసగాళ్లకు మోసగాళ్ళు అని మనం చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ ఎంత ఈజీగా చేసిన తప్పును, అవును నేను ఇలా చేశాను, నువ్వు పెద్ద అమ్మాయిని చేసుకుంటే ఆ తర్వాత చిన్న అమ్మాయిని చేసుకోవడం మంచిగా ఉంటుంది బాబు అని చెప్తే ఎంత బాగుండేదవ్వా, కానీ అందుకేం చెప్తున్నాడు ఇక్కడ? ఏం మాట అడ్డు పెడుతున్నాడు? పెద్దదాని కంటే పెద్దదాన్ని ఉండగా చిన్నదాన్ని చూడడం అది మా దేశ మర్యాద కాదు, మా దేశ మర్యాద చొప్పు నేను ఇలా చేశాను, నేను చేసిన తప్పే కాదు పో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దీనిని ఏమంటారు? పచ్చి మోసం కదా. దేశ మర్యాద, లోక మర్యాదలో ఏముంది? మనకేమనిపిస్తుంది? మోసం ఉంది, అవినీతి ఉంది, అన్యాయం ఉంది, పాపం ఉంది. ముఖ్యంగా భయంకరమైన పాపాలున్నాయి, నీచమైన వాటిని నిలయాలుగా అవి నిలిచిపోయినాయి కదా. నీచమే ఉంది దాంట్లో, మంచి ఏం కనిపించట్లేదు, నీతి ఉండదు, దేవుని భయం అనేది అసలే ఉండదు అనిపిస్తుంది. మనం లోక మర్యాదలు పాటించడం వలన పౌలు గారేమో చెప్తున్నాడు, మీరు ఉత్తమమైనది అనుకూలమైనది వాటిని తెలుసుకోండి, దాని ప్రకారం నడుచుకోండి, దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు, మీరు రూపాంతరం చెందండి అని చెప్తుంటే మనమేం చేస్తున్నాను, లోకములో ఇంకా ఈ లోక మర్యాదను మనం అనుసరిస్తున్నాము. అది లోక మర్యాదలో ఏమైనా నీతి ఉందంటే నీతి లేదు, కానీ అవినీతిని వంట పుచ్చుకుంటున్నాము. లోకములో చూస్తున్నాము, లోకములో చేసే అన్ని ఆచారాలు సాంప్రదాయాలు అవన్నీ మన కంటికి చాలా ఇంపుగా కనిపిస్తున్నాయి. వాటిని మనము వాటిని చాలా బాగున్నాయని మనసులో అనుకుంటూ పైకి మాత్రం మనం ఏం చేస్తున్నామంటే విశ్వాసాలుగా చర్చికి వెళ్తున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, సహవాసాల్లో కూడుకుంటున్నాము. మన మనసు మాత్రము మారలే, పైకి మాత్రం రూపాంతరం చెందలే. అక్కడ దేవుడు మాత్రం పౌలు గారితో రూపాంతరం చెందమని హెచ్చరిస్తున్నాడు. మనం ఆ మాటను ఏమన్నా పెడచవి పెడుతున్నామేమో, కొంచెం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది కదా. దేవుని ఆజ్ఞలు కట్టడలు మరిచి లోకానుసారంగా ఆచార పద్ధతులకు మనం లోనై ఏమన్నా ఉన్నామేమో, ఒకసారి చెక్ చేసుకుందాం. తప్పేంటి అసలు, అట్లేదన్నా ఉంటే ప్రభా నేను ఈ బలహీనతకు లోనైపోయాను, ఈ పాపానికి లోనైపోయి నా మనసులో అటువంటి తలంపులు ఉన్నాయి, వాటిని తీసివేయండి అని దేవుణ్ణి మొరపెడితే మన దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు కదా. మన అలవాట్లు, పాత పద్ధతులు, పాత తలంపులు, ప్రాచీన స్వభావాన్ని తీసేసి మనకు ఆయన నవీన స్వభావం ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు కదా. రెండు చేతులు చాపి పిలుస్తున్నాడు మనల్ని, నా వద్దకు రండి, మీకు ఏది కావాలంటే నేను చేస్తా, మీరెందుకు ఈ బరువులంతా మోస్తున్నారు, మీ బరువు అంతా నా పైన పెట్టండి అని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. మనం దాన్ని వదిలిపెట్టి దేనిదేని వైపుకో చూస్తున్నామేమో. ఇవన్నీ సాతాను క్రియలు, చనిపోయిన ఆ తలంపులు, అవన్నీ మనం ఎప్పుడో వాటికి మనం ఎప్పుడో వాటినంతా తల చెప్తారు తెలిసిన వాటికంతా నేను ఎప్పుడో తలక పోసుకున్నాను అంటారు లోకస్తులు. ఆ తలంపులని మనలో పోయినాయి, కొత్త తలంపులు మనలో, కొత్త విశ్వాసం, నవీన విశ్వాసం, క్రీస్తుకు సంబంధించిన విశ్వాసమే మనం ఉండాలి. ఈ చాలా మంది మనం చూస్తుంటాము ఉయ్యాల పండగ అంట, చనిపోయిన వారికి ముఖ్యంగా సంవత్సరికాలు, అది వాళ్ళు ఏమనంటే మా ఊర్లో పద్ధతులు అలవాట్లు ఇవి చేయకపోతే మమ్మల్ని బహిష్కరిస్తారు అంటారు. ఈ ఓనీళ్ళు పండగ అని చాలా చాలా చూస్తున్నాం. ఇంతెందుకు మన ఒక దీంట్లో కూడా చూసాను, మొలతాడు కట్టేదానికి కూడా ఒక పండగ అంట. ఇవన్నీ ఎంత నీచమైన, వీటిలో మంచి ఏదైనా ఉందా? లేదు. కానీ వీటిలో నీచమైన, ఘోరమైన కొన్ని పాపాలు మనకు కనిపిస్తాయి కదా. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో క్రైస్తవ జీవితం అంటే చిన్న పని కాదు, చాలా శ్రమలతో కూడుకున్నది. ఆ శ్రమల మధ్య మనం బహు జాగ్రత్తగా మెలకువ కలిగి దేవుడి సహాయాన్ని అడిగి ఆయన చేయి పట్టుకుని నడిచేవారమే కానీ మనం స్వతంత్రంగా ఎటువంటి ఆలోచనలు, తలంపులు మనం కలిగి ఉంటే మనం నష్టపోతాం. దీంట్లో ఒక్క మాట చెప్తాను నేను ఇంకా. 1 Samuel 8:5 చూడండి, అక్కడ కూడా ఏముంది, 1 Samuel 8:5 ఇజ్రాయేలు ప్రజలు సమూయేలుతో ఈ మాట అంటున్నారు. ఈ మాట ఎవరెవరితో చెప్తున్నారు? ఇజ్రాయేలు ప్రజలు సమూయేలుతో చెప్తున్నారు. చిత్తగించము 1 Samuel 8:5 కదా, ఇక్కడ చిత్తగించి ప్రజలు ఇజ్రాయేలీలు సమూయేలుతో చెప్తున్నారు, ప్రవక్తతో చెప్తున్నారు. చిత్తగించము, నీవు వృద్ధుడవు, నీ కుమారుని నీ ప్రవర్తనను బట్టి, నీ ప్రవర్తన వంటి మంచి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. ఏమడుగుతున్నారు వీళ్ళు సమూయేలును? అయ్యా నువ్వు నీతి మంత్రుడివే, నువ్వు ఉన్నంత వరకు బానే ఉంది, కానీ నీ కుమారులు ఉన్నారే, నీ ప్రవర్తన వంటి ప్రవర్తన వారికి లేదు, వారి వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం, కాబట్టి సకల జనుల మర్యాద, సకల జనులు అంటే అక్కడ ఉన్న వాళ్ళకంతా రాజులు ఉన్నారు అక్కడ, ముఖ్యంగా వీళ్ళు కూడా ఆ లోక పద్ధతులను బట్టి సకల జనుల మర్యాద చొప్పున, వీళ్ళు కూడా సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి, మాకు రాజు లేకపోతే ఎట్లా అంటున్నారు. సమూయేలు గారు అంత ముందు అధ్యాయంలో చూసినప్పుడు కూడా మీరు రాజు రాజు అంటున్నారు, ఒక రాజు వస్తే దానివల్ల మనం మీరు ఎంత నష్టపోతారో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడు. కానీ వాళ్ళేం చెప్తున్నారు, అదంతా మాకొద్దు, మాకు ఒక రాజు కావాలి, నైనా మీరు రాజు వస్తే మీరు బానిసలైపోతారు, మీరు అతనికి ఊడికి చెయ్యాలా, మీరు కూలోళ్ళు అయిపోతారు, పనోళ్ళు అయిపోతారని ఎంత చెప్పినా అక్కడ వాళ్ళు ఏమన్నా విన్నారా? వినలేదు. మాకు కూడా ఏమంటున్నారు వాళ్ళు, సకల జనుల మర్యాదలు చొప్పున మాకు ఒక రాజు కావాలి, అని అని మొండిపట్టు పడుతున్నారు. అప్పుడు ఆ విషయంలోకి వచ్చినప్పుడు మనం ఆ సందర్భం చదివినప్పుడు దేవుడు కూడా సమయాలతో ఏమంటున్నాడు, సమయాలు నువ్వెందుకు బాధపడతావు, వాళ్ళు నిన్ను తోసేయలేదయ్యా, నన్ను తోసేశారయ్యా, నన్ను తోసేశారు, నువ్వెందుకు సమయాలు బాధపడతావని దేవుడు ఎంత చక్కగా సమయాలను ఓదార్చిన సందర్భం కూడా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మాకు లోక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపండి, నియమించండి అని వాళ్ళు అడుగుతున్నారు. అతడు మాకు అతడే మాకు న్యాయం తీరుస్తాడట అని చెప్తున్నారు. ఈ మాట సమయాలకు ఎంతో ప్రతికూలముగా ఉండేను అంది వాక్యములు. అనుకూలంగా ఉండిందా ఆ మాట? లేదు. సమయాలకు ఆ మాట విన్న వెంటనే ఆ మాట ప్రతికూలంగా వినిపించిందంట. ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇది అనుకూలమైనది కాదు కదా, ప్రవక్త తెలిసేమో కదా. కాబట్టి ఏమంటున్నాడు, ఇది ఈ మాట ప్రతికూలంగా ఉండిందంట ఆయనకు. సకల జనుల మర్యాద, బంధువుల మర్యాద, చుట్టుపక్కల వారి మర్యాద, ఇంకా దేవునికి అయిష్టమైన చాలా చూస్తున్నాం. ఒక్క మాట మాట్లాడదాము. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము ఏముంది అక్కడ? మార్కు సువార్త 7 దేవుడే మాట్లాడుతున్నాడు మనతో. మార్కు సువార్త 7వ అధ్యాయము 8-9 చూసినప్పుడు, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారంను గైకొంటున్నారు అని హెచ్చరిస్తున్నాడు. వదిలిపెట్లా మనల్ని, మనం ఎప్పుడ ఎక్కడైతే దారి తప్పిపోతున్నామో అన్ని సమయాల్లో దేవుడు ప్రవక్తల ద్వారా, పాస్టర్ల ద్వారా, మన పూర్వీకుల ద్వారా, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనకు హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు మన దేవుడు. మనము మనల్ని వదిలిపెట్టలే దేవుడు. నా బిడ్డలు దారి తప్పిపోకూడదు, వాళ్ళు నాతో పాటు పరలోకం చేరాలని దేవుడు కూడా ఆశపడుతున్నాడు. కాబట్టి అనేక మంది కొత్త నిబంధనల కూడా అనేక మంది ద్వారా మనకు హెచ్చరికలు చేస్తున్నాడు. ఈ మనుషుల పారంపర్యాచారమును మీరు గైకొంటున్నారు, జాగ్రత్త అంటున్నాడు. అంతేకాకుండా ఏం చెప్తున్నాడు, మీరు మీ పారంపర్యాచారం గైకొనుటకు దేవుని ఆజ్ఞను ఏం చేస్తున్నారు తెలుసా, బొత్తిగా నిరాకరిస్తున్నారయ్యా, త్రోసివేస్తున్నారు. మాకు వద్దులే, ఇది బాగుందిలే మాకు, ఇది ఎందుకన్నట్టుగా మీరు మీరు వాటిని అనుసరిస్తూ దేవుని ఆజ్ఞను నిరాకరిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు, త్రోసివేస్తున్నారు. దేవుని ఆజ్ఞను తోసివేస్తే మన దేవుణ్ణి తోసివేసినట్లు కాదా? ఖచ్చితంగా మనము దేవుణ్ణి తోసివేసి దేవుడు మాకు మేలు చేయలేదు, మా ప్రార్థనలు వినలేదు, ఆలకించలేదంటే ఎలా వింటాడు ఆయన? ఆయన నొప్పిస్తూ ఆయన మళ్ళా ఆయన దగ్గర చేరి అడగడం అనేది ఎంత దుర్మార్గమైన పని అని నా మటుకైతే నాకు అనిపిస్తుంది. దేవుడు ఏమంటున్నాడు, మూర్ఖులైన ఈ తరం వారికి వేరుగా ఉండాలి మీరు అంటున్నాడు. ఒక్క మాట అంతే, ఈ తరము భయంకరమైన తరము, ఈ తరములో ఉన్న ఈ మూర్ఖులైన వారికి మీరు ఎలా ఉండాలి, వేరుగా ఉండాలి. మనం మనం ఎక్కడున్నా మన స్పెషల్ గా ఉండాలి. మనల్ని దేవుడు స్పెషల్ గా పుట్టించాడు. మనల్ని అందరితో కలిసి లోకములతో కలిసి మనల్ని ఇక్కడ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మనము క్రైస్తవ పిల్లలు, విశ్వాసులు. మన పైన ఒక బ్రాండ్ ఉంది, విశ్వాసులు, దేవుడి బిడ్డలని కూడా అంటారు. మనల్ని ఎగతాళి చేసి కూడా దేవుని బిడ్డలు అంటున్నారు. కానీ మనం ఎలా స్పెషల్ గా ఉండాలి, మన నడత, మన ప్రవర్తన, మన డ్రెస్ కోడ్, మన మాట్లాడే విధానం, అన్నిట్లో స్పెషల్ గా మన దేవుణ్ణి మనం కనపరిచే వారిగా ఉండాలి. ఒక మాటలో, ఈ తరమైనటువంటి మూర్ఖులైన ఈ తరం వారికి మనం ఎట్లా ఉండాలి, వేరుగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. కలిసిపోమని చెప్పలే, లోకంతో కలిసి మీరుండి నన్ను కూడా విశ్వసించండి చెప్పలే. మీరు వారికి వేరై ఉంటే మీరు సమస్తాన్ని పొందుకుంటారు, వారితో కలిసిపోతే ఇంకా మనం ఏం చెప్పడానికి కూడా ఏమీ లేదు కదా. దేవుడి మాట వినలేదంటే మనం ఏమనుకోవాలి, మనమంతా మూర్ఖులమే కదా. సారీ ఆ మాట చెప్తాను, ఏమనుకోకండి. దేవుని మాట మనం వినకుండా ధిక్కరిచేస్తే మనము ఆయన్ని తిరస్కరించినట్లే కదా, ఆయన్ని త్రోసివేసినట్లే కదా, ఆయన మాటను ఖాతరు చేయని వారమే కదా. అప్పుడు మనం కూడా మూర్ఖులమే కదా. ఒక రకంగా మనుషుల పారంపర్యాచారాలు వదలపెట్టాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్కును బొత్తిగా మనం తుడిచిపెడుతున్నాం, కేర్లెస్, ఏం పర్వాలేదు, ఎప్పుడు నుంచో చెప్తున్నా ఉన్నారు, ఎప్పుడు నుంచో వింటున్నాము, ఇవన్నీ మేము లెక్క పెట్టుకోవాలా, లోకంలో లేనిదా మేము చేస్తున్నాము అని మనల్ని మనమే మనం ఏం చేస్తున్నాం, సర్దుకుంటున్నాం.
పర్వాలేదు, నో ప్రాబ్లం, ఇది చేస్తే ఏం ప్రాబ్లం లేదు అని మనల్ని మనల్నే సర్దుకుంటూ జీవిస్తున్నాం. అలా కాదు కదా, లోక మర్యాదలు ఆచారాలు పాటించకూడదు అనేది దేవుని ఆజ్ఞ అది కదా. దేవుని ఆజ్ఞను మనము పాటించవచ్చు లేకుంటే తోసేయచ్చు. ఏమైనా ఉందా, కోర్ట్ ఆర్డర్ వస్తుంది, కోర్ట్ ఆర్డర్ వస్తే ఆ కోర్ట్ ఆర్డరే కదా, చిన్న ఈ లోకములో ఉన్న కోర్ట్ ఆర్డర్ వస్తేనే మనం ఏం చేస్తాం, పరిగెత్తుకొని పోయి అక్కడ హాజరవుతాం. ఎందుకంటే ఆ తర్వాత ఏం అది పాటించకపోతే ఏం జరుగుతుందో మనకు తెలుసు ఆ పర్యవేశం. ఇక్కడ దేవుని ఆజ్ఞ, దేవుడు అవునంటే అవును కాదంటే కాదు, ఆయన ఆజ్ఞను మనం తూచా పాటించవలసిన వారమే కాని ఒకటి పాటించవచ్చు ఇంకోటి వదిలేయచ్చు అని ఎక్కడా లేదు. ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే ఆయన మాట పొల్లుపోదు కదా. మనం బహుజాగ్రత్తగా ఆయన మాటలు గ్రహించవలసిన వారంగా ఉన్నాం మనం. మత్తయి సువార్తలో ఒక్క మాట ఉంది, చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త, మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త, సారీ, మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము. అక్కడ ఆ క్రిందంతా చదువుకుంటూ వస్తే 6, 7, 8 అట్లా చూసుకున్నప్పుడు నేను బ్రీఫ్ గా చెప్పుకుంటూ వస్తాను నాకు తెలిసిన మేరకు. అక్కడ ఏముంది, మత్తయి సువార్త 15వ అధ్యాయము, శాస్త్రులు పరిసయులు నీ శిష్యులు వచ్చి పెద్దల పారంపర్యాచారం అతిక్రమిస్తున్నారు అని చెప్పినప్పుడు నీ శిష్యులకు ఒక డిసిప్లిన్ లేదు అని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఫిర్యాదు అక్కడ కంప్లైంట్ చెప్తున్నారు, మీ శిష్యులు ఇలా చేస్తున్నారు చూడు అని చెప్పినప్పుడు ఆ 6లో ఏముంటుంది, మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకం చేయుచున్నారు అంటున్నారు. అది పాటించి దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నామో నిరర్థకం చేస్తున్నారని హెచ్చరిస్తున్నాడు అక్కడ. అంతేకాకుండా కింద చూసినప్పుడు, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుతురు కానీ వారి హృదయము నాకు చాలా దూరంగా ఉంది అనిపిస్తుంది. ఆ మాట చదివినప్పుడు దూరం కాదు, అది ఎట్లా దూరం ఉందంటే మనం ఆలోచిస్తే చాలా దూరంగా ఉంది. ఏదోను పెదవులతో మాత్రమే మనం గణపరుస్తున్నామేమో మన దేవుణ్ణి, మన హృదయము మన ఆయనకు మనకు చాలా దూరం ఉందేమో. అది మనం చూసుకోవాలి కదా, ఖచ్చితంగా చూసుకోవాలి. హృదయం దూరంగా ఉంచుకొని నా ప్రార్థనలు ఆలకించేదేవా, నా యొక్క రిక్వెస్ట్ అంతా మీరు గ్రాంట్ చేయండి అంటే దేవుడు ఒప్పుకుంటాడా? వారి హృదయం నాకు చాలా దూరంగా ఉన్నది, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా ప్రవచనాన్ని గుర్తు చేస్తున్నాడు యేసు ప్రభువు వారక్కడ. యెషయా గారు ఎప్పుడో చెప్పాడు ఈ ప్రవచనాన్ని, దీన్ని మరలా గుర్తు చేస్తున్నాడు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తూ వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు. మనం కూడా ఆ విధంగా దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నామేమో. లోకముతో ఉంటూ ఒక పక్క లోకము ఒక పక్క దేవుడు అన్నట్టుగా మనం ఏమన్నా ఉంటున్నామేమో. మనలో ఏదైనా వ్యర్థ మనం వ్యర్థంగా ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు, మన ఆశలు అలా ఏమన్నా ఉన్నాయేమో, అవన్నీ కూడా పెట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు సంతోష పెడతాడా? మనమేదో సండే కదా అనే ఆదివారం వెళ్లి హాజరు వేయించుకొని వచ్చేస్తే దేవుడు సంతోషపడతాడా? దేవుడు మనకు ఆలోచించే జ్ఞానం ఇచ్చాడు. మనకు ముఖ్యంగా మనకు చేతిలో మన వాక్యం అనే ఖడ్గం ఉంది. బైబిల్ పట్టుకొని ఒకటి 10 సార్లు చదివితే, నాకైతే బైబిల్ జ్ఞానం లేదు కానీ చదివితే మనకు జ్ఞానం ఇస్తాడు కదా. ఇవన్నీ మనం చదవడం వల్లనే ఈ జ్ఞానం అనేది వస్తుంది. కాబట్టి దేవుడు మనను అజ్ఞానులుగా, మనము అపజయము పొందేవారుగా ఈ లోకంలో పుట్టించలేదు కానీ మనం జయించేవారిగా మనల్ని పుట్టించాడు. కాబట్టి వ్యర్థంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ఆరాధన దేవుడి సన్నిధికి చేరుతుందా? మనం ఎంత పడి పొర్లి ప్రార్థించినా ప్రయోజనం అనేది ఉండదు. ముఖ్యంగా కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే బాధ జ్ఞాపకార్థ కూడికకు మనం చేసుకుంటే ఆదరణ కూడిక అట్లా వెళితే అక్కడ హిందువులు ఏదో పాత్రలు ఇచ్చినట్టు వీళ్ళు కూడా మనకు పాత్రలు ఇస్తున్నారు. వాళ్ళు పేదవాళ్ళైనా ఒక చనిపోయిన తర్వాత ఒక ఆదరణ కూటమికి వెళ్ళినప్పుడు, జ్ఞాపకార్థకుడికి వెళ్ళినప్పుడు అన్యులు చేస్తున్నారు దాన్ని ఫాలో చేసి, వీళ్ళు కూడా పేదవాళ్ళైనా శక్తి లేదు అయినా అప్పన్న చేసి ఏం చేస్తున్నారు, పాత్రలో వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ అని ఏదో ఇస్తున్నారు. ఈ అన్యాచార పద్ధతులు పాటించడం ద్వారా విశ్వాసంలో ఎదిగే వారిని, అప్పుడప్పుడే విశ్వాసంలోనికి వచ్చే వారిని మనము అందులో నుంచి మనం వాళ్ళని ఏం చేసినట్లుగా అనిపిస్తుంది, లాగివేసినట్లుగా, ఓహో వీళ్ళు కూడా మనదే ఫాలో చేస్తున్నారు, వీళ్ళు కొత్తదనం ఏమి లేదు, మనమేమో యేసుప్రభుని వెంబడిస్తున్నాం, ఈ కొత్త విశ్వాస మన ఈ విశ్వాస పాత విశ్వాసాన్ని ఫాలో చేస్తున్నాం, వీళ్ళు కూడా మనం చేసేదే చేస్తున్నారు, వీళ్ళు కొత్తదనం ఏమి లేదు అని వారిని విశ్వాసములో ఎదగకుండా చేయడానికి మనం కూడా ఒక అవకాశం కల్పిస్తున్నాం. మేము మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం. అదే అట్లా మరొక మాట ఉంది, రోమాలో కూడా రోమిలకు రాసిన పత్రిక 12:1, రోమిలకు రాసిన పత్రిక 12:1, ఇక్కడ కూడా ఏముంది, ఇక్కడ కూడా హెచ్చరికలు చేస్తున్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మనము శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి కదా, అదే కదా దేవుడు ఆశ, దేవుని వాచలను బట్టి మిమ్మల్ని నేను బతిమాలుకుంటున్నానని ఇక్కడ కూడా ఎంతో వేదంతో చెప్తున్నాడు. మన శరీరము పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు అరుగుతారు, మనకు తెలుసు కదా ఈ శరీరం అనేది పరిశుద్ధాత్మకు ఆలయం అని తెలుసు. ఈ లోకాశ నేత్రాశ జీవపుడ్డము మనలో ఉంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటాడా, ఉండడు కదా. మన మనఃపూర్వకంగా రూపాంతరం చెందాలి, మార్పు తెంజాలి, ఆ పాత స్వభావాన్ని వదిలిపెట్టాలి, నూతన స్వభావంలోనికి రావాలని దేవుడు మనల్ని హెచ్చరికలు చేస్తున్నాడు. పాత నిబంధనలో దహన బలి గొర్రెపిల్లని వాళ్ళు దహించేవారేమో కానీ దహన బలిగా, కొత్త నిబంధనలో మనల్ని మనం సమర్పించుకోవాలి. ఈ వాక్యంలో మనకు అదే కదా అర్థమవుతుంది, ఏమంటున్నాడు, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అంటే ముఖ్యంగా మనము ఈ రోజుల్లో మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి కాబట్టి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ హెచ్చరికలన్నీ మన కొరకే చేస్తున్నాడు. మన ప్రాచీన స్వభావాన్ని మనం వదులుకోవాలని ఒక్క మాట దేవుడు మనల్ని హెచ్చరికలు చేస్తున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ వైన్ షాప్స్ మన యాక్షన్ లో చూస్తే విశ్వాసులు కూడా వెళ్ళి పాల్గొంటున్నారు, యాక్షన్ లో వీళ్ళు కూడా పాట పాడుతున్నారు ఆడి వెళ్ళి కదా. ఇవన్నీ కూడా అనుకూలమైన ఇవన్నీ అనుకూల దాని అంటే బ్రతుకు మనం బ్రతకాలి కదా, మా బ్రతుకు ఎట్లా గడవాలి, బ్రతకడానికి మార్గాలు లేవా, దేవుడు మనల్ని వదిలేస్తాడా, దేవుడు పుట్టించిన దేవుడు నడిపించక మానేస్తాడా, మనలో విశ్వాసము మనము అభివృద్ధి చెంది నానాటికి ఆయనకి ఇష్టమైన విశ్వాసంలో మనం నడవాలి అనేది కదా ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన మనం బాధ పెట్టొచ్చా కాబట్టి మనకు ఒక మత్తయి సువార్త రెఫరెన్స్ కూడా గుర్తులేదు కానీ 7వ అధ్యాయం అనుకుంటా, అందులో ఒక మాట ఉంటుంది, ఏముంటుంది, నాశనానికి పోవు మార్గం ఎట్లా ఉంటుంది, ఆ ద్వారం ఎలా ఉంటుంది, వెడల్పు విశాలముగా ఉంటుంది, కానీ మనము పరలోకం చేరాలంటే క్రైస్తవ మార్గం అనేది ఇరుకు మార్గం, ఇరుకులో సంకుచితమైన మార్గం అనే మాట కూడా ఉంటుంది. కాబట్టి మనం వాటిని అన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, మత్తయి సువార్త 13 కూడా ఒక మాట ఉంటుంది, లోక మర్యాదలు అనేది ఎటువంటి అంటే అక్కడ ఏముంటాయి, 4 రకమైన విత్తనాలు ఉంటాయి, మంచి నేల పైన, ముళ్ళలో, రాతి నేల, అవన్నీ ఉంటాయి కదా, దారి ప్రక్కన పన్న ఉపమానం అనేది ఉంటుంది. ఈ ముఖ్యంగా ఈ లోక మర్యాదలు అనేది ఏమనిపిస్తుంది అంటే అవి ముండ్ల పొదలు వంటివి కదా, కాబట్టి అవి మనలను ఈ లోక మర్యాదలు, లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు, పద్ధతులు, ప్రాచీన స్వభావము ఇవన్నీ కూడా మనలను దేవునిలో ఎదగనివ్వవే అణచివేస్తాయి. ముళ్ళ పొదలో పడిన విత్తనాలు పెరుగుతాయా, పెరగవు కదా, కాబట్టి మనలను అవి ఫలింపనీయవు, మనం ఫలించడానికి అది అవకాశం మనకి ఇవ్వదు కదా. కాబట్టి మనం ఈ హెచ్చరికలన్నీ కూడా పాటించాలి. గలతీ 4 కూడా ఒక మాట ఉంది, ఇక్కడ ఎన్నో అంశాలు ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, ఒకప్పుడు మనకు దేవుడు తెలియదు కదా, కానీ ఇప్పుడు దేవుడు ఆయన కృప వలన ఆయన కరుణ వలన మన పైన జాలిపడి మనను ఆయన రక్షణలోనికి ఆయన ఉచితమైన రక్షణ మాతో మనకిచ్చాడు. ఆ ఉచితమైన రక్షణ మన చేతబూని ఆయన మార్గంలో మనము నడవలసిన వారం. అందుకని ఇక్కడ గలతీలో కూడా ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు. మనం ఇప్పుడు ఎలా ఉన్నాము? దేవుణ్ణి ఎరిగిన వారముగా ఉన్నాం. మన మనోనేత్రాలు వెలిగించిన వాడు ఎవరు? దేవుడు. ఆయన దేవుడు, దేవుని చేత. దేవుడు కూడా మనం తెలుసు, అది కదా మనకు ముఖ్యము. ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గారి పేరు నాకు తెలుసు, ఆయనకు నేను తెలుసా? తెలియదు కదా. ఇక్కడ ముఖ్యంగా ఈ గలతీలో ఒక మాట 4లో మీరు దేవుని 4:9-10 ఉంటది ఈ వాక్యము. మీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా అంటున్నాడు. ఎందుకు మళ్ళా అటువైపు తిరుగుతున్నారు మీరు అని హెచ్చరికలు చేస్తున్నాడు. మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. ఎందుకు మరలా మీరు దానికి దాసులైపోతున్నారు? ఈ లోక మర్యాదలు, లోక ఆచారాలు, వాటికి ఎందుకు మీరు దాసులైపోతున్నారని మరలా మనకు గలతీ పత్రిక ద్వారా కూడా హెచ్చరిస్తున్నాడు. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను మీరు ఆచరిస్తున్నారు అని కొత్త నిబంధనలో కూడా మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. మీ విషయమై నేను పడిన కష్టము, ఇవన్నీ పౌలు గారికి రాసింది కదా, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గూర్చి నేను భయపడుచున్నాను అంటున్నాడు. ఎంత పౌలు గారు ఎంత చక్కగా మీ వాక్యం రాశారో చూడండి. మీ విషయమై ఎంతో కష్టపడి మనకు రక్షణ ఇచ్చినాడు, ఆయన కృపలో మనల్ని భద్రపరిచినాడు దేవుడు. అయినా ఈ లోకాచారాలు, లోక నోటి మర్యాదలు వాటిని చూసి వాటికి ఆకర్షితులై మనము దేవుడు మన గురించి పడిన కష్టం, ఆయన ఏ కష్టపడ్డాడు? ఆయన ఏకైక కుమారుని, సొంత కుమారుని, అద్వితీయ కుమారుని, తాను ప్రేమించిన ఒక్కగానొక్క కుమారుని మన కొరకు, మన పాపాల కొరకు ఈ లోకానికి పంపించి కల్వారి శిలువలో కార్యం చేశాడు. ఆయన మరణము, ఆయన భూస్థాపన, పునరుద్ధానం ద్వారా నిత్య స్వాస్యాన్ని, నిత్య జీవాన్ని మనం పొందుకొని ఉన్నాం కదా. ఇటువంటి కష్టము వ్యర్థమైపోతుందేమో అని మిమ్మల్ని గూర్చి నేను భయపడుతున్నానని పౌలు గారు దేవుడు మాటలు చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల పరలోకంలో దొరికే బహుమానాలను మనం ఏం చేస్తాము? పోగొట్టుకుంటాం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సంఘములో ఉంటూ లోకాచారాలు, లోక మర్యాదలు చేస్తూ చాటుమాటుగా అన్య పద్ధతులు పాటించే వారిని కూడా చూస్తున్నాం. కాబట్టి అది దేవుణ్ణి నిరాకరించడమే కదా. దుష్టుని సంబంధులుగా మనం ఉండకూడదు. మనం సాక్ష్యాన్ని, మన సాక్ష్యాన్ని మనం ఎప్పుడు కాపాడుకోవాలి. ఎక్కడైనా గానీ ఒక్క సంఘటన జరిగినప్పుడు మన సాక్ష్యాన్ని కాపాడుకుంటే అప్పుడు మన గురించి చెప్తారు, అవును వీళ్ళు నిజ క్రైస్తవులు, వీళ్ళు ఏ మాత్రము మన, వీళ్ళు ఒకప్పుడు హిందువులే కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు పాటించలేదని మన గురించి ఇతరులు సాక్ష్యం చెప్పాలి. కాబట్టి మనం ఏవైనా లోక మర్యాదలు చేస్తున్నామా అని మనల్ని మనం పరీక్షించుకుందాం. కానీ ఫిలిప్పు 3లో కూడా పౌలు గారు మరలా 7:8 కూడా మరలా కూడా హెచ్చరిస్తున్నారు, ఏవేవి నాక లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమును సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. మనుషులను సంతోషపెట్టడం కాదు, దేవుని సంతోషపెట్టేవారుగా మనం ఉండాలి. అందుకనే యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది, నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకొనిచున్నారని వినడం కంటే నాకు ఇంకేమి సంతోషం ఉంది అని ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు. నా పిల్లలు నా మార్గంలో నడుస్తున్నారు, సత్యంలో నడుస్తున్నారు అని ఆ మాట నేను వినడము నాకు ఎంతో సంతోషం అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని నమ్ముకొని కూడా లోకానుసారంగా ఏమైనా నడుచుకొనిచున్నామా మనం పరీక్ష చేసుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్.